వాసనాక్షయ పర్వంలో ఉపాసని అజ్ఞాతవాసం. షిరిడీ స్థానిక ప్రజలలో తన పట్ల పెరుగుతున్న వ్యతిరేకత, శత్రుత్వం, తన అంతరంగంలో చెలరేగుతున్న మనోవాసనల తుఫాను మొదలగు కారణాల వల్ల షిరిడీ నివాసం దుర్భరమని తోచి, శ్రీ సాయి ఆదేశానికి విరుద్ధంగా బాబా విధించిన గడువు పూర్తవకముందే కాశీనాథ్ షిరిడీ విడిచిపెట్టవలసి వచ్చింది. అయితే బాబా విధించిన గడువు ముగిసే వరకు తాను తన స్వగ్రామానికి, బంధువుల ఇళ్లకు వెళ్లకుండా ఎక్కడైనా అజ్ఞాతంగా ఉండాలన్నది షిరిడీ వదిలే సమయంలో కాశీనాథ్ మొదట చేసుకున్న సంకల్పం. ఆరంభంలో షిండి, నాగపూర్లలో తనకు తానై విధించుకున్న ఆ అజ్ఞాతవాస నియమాన్ని నిర్విఘ్నంగా అమలుపరచడంలో కొంతవరకు సఫలీకృతమయ్యాడు కూడా. కానీ ఖరగ్పూర్ వచ్చేసరికి మరి తన సంకల్పం బలహీనమవడం వలనో, లేదా తనను షిరిడీ విడిచిపోవడానికి ప్రేరేపించిన అంతర్గత వాసనలు బలం పుంజుకోవడం వలనో అజ్ఞాతవాస నియమం భంగమయ్యింది. రాజ్యం నుండి పాండవులను వెళ్లగొట్టిన కౌరవులు విరాటపురిలో పాండవుల అజ్ఞాతవాసాన్ని భంగపరచ యత్నించినట్లు కాశీనాథ్ షిరిడి నుండి బయటకు వెళ్లడానికి కారణమైన వాసనలు ఖరగ్పూర్లో కాశీనాథ్ అజ్ఞాతవాస నియమాన్ని భంగపరిచేందుకు యత్నించాయి. అయితే మహాభారత కథలో పరాజయం చెందింది కౌరవులైతే, ఇక్కడ అపజయం కాశీనాథ్ది. ఖరగ్పూర్లో చిదంబరం పిల్లే ఇంటి బయట ఆవరణలో ఒక పనస చెట్టుంది. కాశీనాథ్ రోజులో ఎక్కువ భాగం ఆ చెట్టు క్రిందనే కూర్చుని తన చుట్టూ చేరిన భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తుండేవాడు. ఆ రోజులలో కాశీనాథ్ దేహం, పరిసరాలు చాలా మురికిగా, అపరిశుభ్రంగా ఉంచుకునేవాడు. సరిగా స్నానం చేసేవాడు కూడా కాదు. ఆ పరిస్థితి చూచి కాశీనాథ్ మహిళా భక్తులందరూ కాశీనాథ్కు వారానికి ఒకసారి తలంటి, నలుగు పెట్టి స్నానం చేయించాలని నిర్ణయించుకున్నారు. మొదట కాశీనాథ్ అభ్యంతర పెట్టినా తరువాత వారి ఒత్తిడికి సరే అనాల్సి వచ్చింది. మొదట స్నానం చేయించిన తరువాత వారు ఆయనకు గురుపూజ చేసేవారు. తరువాత ఆ పూజలు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు శ్రీ ఉపాసిని ఎక్కడ ఎలా ఉన్నా చేయడం ప్రారంభించారు. కడకు ఆయన మల విసర్జనకు వెళ్ళినా ఆయనను విడిచిపెట్టేవారు కాదు. ఒకసారి శ్రీ ఉపాసిని కోపంతో లెట్రిన్, అంటే మల విసర్జనశాలను పూజించమన్నారు. ఆయనను పూజించడానికి వచ్చిన స్త్రీలు వెంటనే అలాగే చేసేవారు. శ్రీ ఉపాసిని తన మల విసర్జనకు పీటలుగా, అంటే కమోడ్స్గా, రెండు ఇటుకలను ఉపయోగించేవారు. ఒకసారి ఆయన ఆ కోపంతో ఆ భక్తులను ఆ రాళ్ళనే పూజించమన్నారు. ఆ మహిళలు మారు మాట్లాడకుండా ఆ రోజు ఆ ఇటుకలని శ్రద్ధతో పూజ చేశారు. ఆ భక్తుల బారి నుండి తప్పించుకోవడానికి శ్రీ ఉపాసిని వారిని ఒక్కోసారి కొట్టేవాడు, భూతులు తిట్టేవాడు, పిచ్చివాడిలా ప్రవర్తించేవాడు. కానీ ఆ చర్యలన్నీ మహాత్ముడుగా ఆయన పట్ల ఆకర్షణను పెంచాయే కాని తగ్గించలేదు. ఆయన చర్యలు అవధూత చర్యలుగా, ఆయన చేత దెబ్బలు తినడం ఒక మహద్భాగ్యంగా భక్తులు భావించేవారు. ఏ కారణం చేతనో గాని ఒకరోజు శ్రీ ఉపాసిని హఠాత్తుగా చిదంబరం పిల్లే ఇల్లు విడిచి నిమ్న కులస్థులైన కూలీలు నివసించే కూలీల వాడలోని భగు అనే భక్తుని గుడిసెకు తన మకాం మార్చాడు. ఆ వాడ అరంధతీయులు, అంటే హరిజనులు నివసించే వాడల ప్రక్కన ఉన్నది. ఆ రోజులలో కులాల పట్టింపు చాలా ఎక్కువ. అప్పటికింకా మహాత్మాగాంధీ హరిజనోద్ధరణ ఉద్యమం ఇంకా ప్రారంభమే కాలేదు. అయినా బ్రాహ్మణ, తదితర ఉన్నత కులాలకు చెందిన భక్తులు, ముఖ్యంగా స్త్రీలు శ్రీ ఉపాసిని కోసం భంగీల వాడ కూడా తండోపతండాలుగా రావడం మొదలెట్టారు. వారు అక్కడ ఆయన పెట్టిన ప్రసాదం కూడా నిస్సంకోచంగా భుజించేవారు. శ్రీ ఉపాసిని వారిలోని బ్రాహ్మణ స్త్రీల చేత కుమారి పూజ మొదలగు పూజలు, వ్రతాల పేర హరిజన బాలికలకు, వృద్ధ శూద్ర స్త్రీలకు స్నానం చేయించి భోజన వస్త్రాదులు ఇప్పించేవాడు. అయితే అంత మాత్రాన శ్రీ ఉపాసిని కుల వ్యవస్థకు వ్యతిరేకి అని భావించడం పొరపాటు. తన సన్నిధిలోనూ తాను ఆదేశించినంత మటుకు తప్ప విడిగా అస్పృశ్యులతో కలిసిమెలిసి వ్యవహరించడానికి తన అగ్రవర్ణాల భక్తులను నిషేధించేవాడు. తరువాత శ్రీ ఉపాసిని కుల వ్యవస్థ ఉండాలని, అందరూ కుల నియమాలను పాటించాలని ఉద్బోధించారు. ఈ విషయంలో కులమత విభేదాలకు అతీతము, వ్యతిరేకము అయిన శ్రీ సాయి తత్వాన్ని శ్రీ ఉపాసిని అనుసరించలేకపోయాడు. ఆ కాలంలో శ్రీ ఉపాసిని ద్వారా ఎన్నో లీలలు, సద్గురు కృపాలబ్ధమైన ఎన్నో అద్భుత శక్తులు ప్రకటమయ్యాయి. శ్రీ ఉపాసిని ఖ్యాతి ఖరగ్పూర్ నలుమూలలా వ్యాపించింది. భక్తుల భక్తురాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఏదేమైనా శ్రీ ఉపాసిని పరిపూర్ణ సద్గురు పదవికి శ్రీ సాయిబాబా విధించిన గడువు, తనకై తాను విధించుకున్న అజ్ఞాతవాసం పూర్తి కాకుండానే సద్గురు పీఠాన్ని అలంకరించవలసి వచ్చింది. కానీ పెరుగుతున్న భక్తుల సంఖ్యకు సమానంగానే శ్రీ ఉపాసినికి ఖరగ్పూర్లో విరోధులు పెరగసాగారు. ఉన్నత కుటుంబాలకు, బ్రాహ్మణా తదితర ఉన్నత కులాలకు చెందిన మహిళలు దాదాపు నగ్నంగా సంచరిస్తున్న శ్రీ ఉపాసినికి స్నానాలు పూజలు చేయించడం వంటి తంతు ఎంతోమందికి నచ్చలేదు. అనతి కాలంలో శ్రీ ఉపాసిని ఖరగ్పూర్లో పెద్ద వివాదాస్పద వ్యక్తిగా మారాడు. 1915 జూలైలో ఒకరోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో వరండాలో శ్రీ ఉపాసిని తన భక్తురాళ్ల మధ్య కూర్చొని ఏవో ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటిస్తున్నాడు. భంగీలు అంటే పాకీ పని వాళ్ళు దూరంగా కూర్చొని ఉన్నారు. ఇంతలో అగ్రవర్ణాలకు చెందిన 4-5 వ్యక్తులు చేతుల్లో లాంతర్లు పట్టుకొని అటుకేసి వస్తున్నారు. ఎవరో శ్రీ ఉపాసిని దర్శనార్థం వస్తున్నారని అక్కడున్న వారు భావించారు. అక్కడున్న లక్ష్మీబాయి కన్సిస్ అనే భక్తురాలు వారిని గుర్తించి వాళ్ళు శ్రీ ఉపాసిని శత్రువర్గానికి చెందిన వ్యక్తులని, ఒక పథకం ప్రకారం శ్రీ ఉపాసినిపై దౌర్జన్యం చేయడానికే వస్తున్నారని తెలిపింది. అందరికీ అప్పుడేం చేయాలో తోచలేదు. ఆందోళనతో భయభ్రాంతులయ్యారు. విరోధి బృందం అల్లంత దూరాన ఉండగానే శ్రీ ఉపాసిని అక్కడున్న వారితో, అందరూ కదలకుండా మెదలకుండా నిశ్శబ్దంగా కూర్చోండి, ఎవరూ పెదవి మెదపవద్దు అని ఆదేశించి తాను కూడా మౌనంగా ధ్యానంలో కూర్చున్నాడు. ఆ వచ్చిన వ్యక్తులు దూరంగా కూర్చొని ఉన్న భంగిలను, మహారాజ్ ఎక్కడా అని అడిగారు. వారు వరండాకేసి చూపించారు. వారు శ్రీ ఉపాసిని కూర్చొని ఉన్న ఇంటి వరండాలో చూస్తే అక్కడంతా ఖాళీగా ఉంది, ఎవరూ కనిపించలేదు. వారు తిరిగి భంగిలను ప్రశ్నిస్తే వారదే చెప్పారు. లాంతరు పట్టుకొని ఆ ఇల్లంతా ఎంత గాలించినా వారికి శ్రీ ఉపాసిని కానీ ఆయన చుట్టూ కూర్చుని ఉన్న శ్రీజనం కానీ కనిపించలేదు. భంగీలు అబద్ధం ఆడుతున్నారని భావించి వారక్కడి నుండి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోగానే అక్కడున్న మహిళలందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వసాగారు. తననే కాక అక్కడున్న వారందరినీ అదృశ్యులుగా చేయగలిగిన శ్రీ ఉపాసిని అద్భుత అదృశ్యకరణ సిద్ధికి వారందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికలా ఆ గండం గట్టెక్కింది. అయితే అంతటితో శ్రీ ఉపాసిని శత్రువర్గం ఊరుకోలేదు. వారిలో విద్యావంతులైన వారు శ్రీ ఉపాసిని నగ్నంగా సంచరిస్తూ స్త్రీల చేత స్నానము పూజ మొదలైన సేవలు చేయించుకుంటున్నాడని, వర్గ విభేదాలకు కొట్లాటలకు కారణమవుతున్నాడని, ఆయన సభ్య సమాజంలో అలా ఉండడం సమాజ శ్రేయస్సుకు భంగకరమని అలా ఎన్నో ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసి శ్రీ ఉపాసినిపై కఠిన చర్య తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. తత్ఫలితంగా ప్రభుత్వం ఆ ఫిర్యాదులను విచారించడానికి ఒక పోలీసు అసిస్టెంట్ సూపరింటెండెంట్ను నియమించారు. అతను ఒక ఆంగ్లో ఇండియన్. ఫిర్యాదుదారులను వెంట పెట్టుకుని ఆ పోలీసు అధికారి శ్రీ ఉపాసిని వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో శ్రీ ఉపాసిని అక్కడున్న ఆయన బృందం అన్నదానం చేసే ఏర్పాట్లలో మునిగి ఉన్నారు. అక్కడ పరిస్థితులను, వారి కార్యక్రమాలను పరిశీలించిన ఆ పోలీసు అధికారికి అప్పుడు అక్కడ ఎటువంటి అభ్యంతరకరమైన అంశాలు కనిపించలేదు. అతను వెనక్కి తిరిగిపోతూ చూచుకుంటే తన వెంట తెచ్చుకున్న తన పెంపుడు కుక్క కనిపించలేదు. అక్కడంతా వెతికి కనిపించకపోయేసరికి, "నా కుక్క ఎక్కడుందో చూచారా?" అని శ్రీ ఉపాసిని అడిగాడు. "అది మీ ఇంటికే వెళ్ళిపోయింది" అని సమాధానమిచ్చాడు శ్రీ ఉపాసిని. తను లేకుండా ఆ కుక్క ఇంటికెందుకు వెళ్ళిందా అని ఆశ్చర్యపోతూ ఆ పోలీసు అధికారి వెళ్ళిపోయాడు. ఇంతకు ఆ కుక్క శ్రీ ఉపాసిని ప్రక్కనే కూర్చొని ఉంది. ఆ పోలీసు అధికారికి మాత్రం కనిపించలేదు. కొంతసేపు అయ్యాక శ్రీ ఉపాసిని ఆ కుక్కను ప్రేమగా తట్టి, "ఇక బయలుదేరు, యజమాని వెళ్ళిపోయాడు. ఆయన కంటే ముందు నీవు ఇల్లు చేరాలి" అన్నాడు. వెంటనే ఆ కుక్క అక్కడి నుండి లేచి రివ్వున ఇంటికి పరిగెత్తింది. 1915 ఆగస్టు కల్లా శ్రీ ఉపాసినికి ఖరగ్పూర్లో శత్రువర్గం విపరీతంగా పెరిగిపోయింది. నానావళి వంటి కొందరు భక్తుల విరోధాన్ని తప్పించుకోవడానికి షిరిడీ వదిలిన శ్రీ ఉపాసినికి అంతకు 100 రెట్ల వ్యతిరేకత, శత్రుత్వం ఎదురయ్యింది. ప్లేగు వ్యాధి షిరిడీలో వ్యాపించినప్పుడు షిరిడీ వదిలిపోతే ఆ ప్రమాదం నుండి బయటపడవచ్చునని తలుస్తున్న ఒక భక్తునితో శ్రీ సాయిబాబా, "షిరిడీలో ఉంటే ప్లేగుతో మరణిస్తావని, షిరిడీ వదిలితే బ్రతుకుతావని భావించడం ఉత్తభ్రమ. నీవు షిరిడీ వదిలి వెళ్ళవద్దు" అని ఆదేశించారు. ఆ మాట శ్రీ ఉపాసిని విషయంలో 100కి 100 పాళ్ళు నిజమయ్యింది. అయినా షిరిడీలో లేని రక్షణ స్వర్గానికి వెళ్ళినా ఉంటుందా? అదృశ్యకరణి వంటి అతీత శక్తులతో ఎంతకాలమని శత్రువర్గం భారణించి వచ్చే ప్రమాదాలని తప్పించుకొనగలడు? మరోప్రక్క భక్తులు తాను ఖరగ్పూర్లో శాశ్వతంగా నివసించేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో శ్రీ ఉపాసినికి ఖరగ్పూర్ విడిచి వెళ్ళడం కన్నా ఉత్తమ మార్గం కనిపించలేదు. హఠాత్తుగా ఒక రాత్రికి రాత్రి ఖరగ్పూర్ విడిచి తిరిగి నాగ్పూర్ చేరాడు. నాగ్పూర్లో మీరా అనే భక్తురాలి ఇంట్లో మకాం చేశాడు. ఖరగ్పూర్లో ఉండగా శ్రీ ఉపాసిని ఖ్యాతి నాగ్పూర్ వరకు వ్యాపించి ఉండడంతో ఆయన నాగ్పూర్ వచ్చాడనే వార్త తెలిసి ఎందరో అసంఖ్యాకంగా ఆయన దర్శనార్థం రాసాగారు. ఆ సమయంలోనే ధోండీబాయి అనే యువతిని ఆమె అత్తగారు పూర్తిగా శ్రీ ఉపాసిని సేవలో ఉండటానికి వదిలి వెళ్ళింది. తర్వాత శ్రీ ఉపాసిని స్థాపించిన కన్యాస్థాన్కు అక్కడే అంకురార్పణ జరిగిందని చెప్పవచ్చు. అలా శ్రీ ఉపాసిని నాగ్పూర్లో 2 నెలలున్నాడు. ఇంతలో శ్రీ సాయిబాబా విధించిన 4 సంవత్సరాల గడువు పూర్తి కావడంతో 1916 ప్రారంభంలో భక్త బృందంతో కలిసి పూనా వెళ్ళి అక్కడ కొన్ని రోజులు తన అన్నగారితో గడిపి అక్కడి నుండి తన స్వగ్రామమైన సతానా వెళ్ళాడు. అక్కడ 1-2 నెలలు తన బంధుమిత్రుల మధ్య గడిపి అక్కడి నుండి బయలుదేరి తిరిగి షిరిడీ చేరాడు. అయితే ఈసారి కాశీనాథ్గా కాదు, సద్గురు శ్రీ ఉపాసిని బాబా మహారాజ్గా.